ప్రియుడైన పొందుతాడు. దేహం చనిపోయిన తర్వాత జీవుడు దేహం విడిపోతారు. ఇది ఒక మహత్తర శక్తి, ఒక మహాశక్తి ఈ దేహం మన భూమి మీదకి తీసుకొచ్చింది. ఏ శక్తి అంటే ఈ దేహాన్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చిందో, ఏ పని నిమిత్తం తీసుకొచ్చిందో, ఆ పని పూర్తయిన తర్వాత ఈ జీవుడిని దేహంతో సెపరేట్ చేసి దేహం యొక్క శ్మశానంలో కాల్చబడుకుని జీవుడు ప్రయాణం చేస్తాడు. మనం దేహం గురించి ఎంత ఆలోచిస్తున్నాం, అందులో 50% కూడా దేహం చనిపోయిన తర్వాత ప్రయాణం చేసి జీవుడు గురించి ఆలోచించడం మనకు అలవాటు లేదు. దేహం ఎంతకాలం ఉంటుంది? 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉంటుంది అంతే. అదే భగవంతుడు చెప్తాడు గీతలో, బహుజన్మలు మీరు కృషి చేస్తే కదా, బహుజన్మలు మీరు సద్గ్రంథ ప్రకటన చేసి సత్పురుషులతో సహవాసం చేసి సత్కర్మలను ఆచరిస్తే జపధ్యానములు చేస్తే బహుజన్మలు కృషి వల్ల కదా మీకు లోపలటువంటి ఆ సత్యానుభవం ఆత్మానుభవం అమృతానుభవం కలిగేది. బహుజన్మల కృషి కదా ఒక జన్మలో సాధ్యం అయ్యేదా అని అంటాడు పరమేశ్వరుడు భగవద్గీత. నరసాపురానికి భీమవరం వచ్చినట్టే భీమవరానికి నరసాపురం అన్నట్టు కాదు, అరగంటలోనే అరగంటలో చేసి జర్నే కాదు. అంటే లోపల సద్వస్తువు మనకి హృదయంలోనే ఉంది. అహమాత్మ గుడాకేశ ఓ గుడాకేశ పరమేశ్వరుడు నీ హృదయంలో ఉన్నాడు, ఎక్కడో దూరం లేడు. ఇండోలింగ్ స్పిరిట్ నీ లోపల అంతర్యామిగా ఉన్నాడు ఉన్నాడు. నీ పని నీ మాటని నీ పనిని నీ చేతని చూస్తూ గమనిస్తూ ఉన్నాడు. ముద్దబ్బరి డాన్స్లాగా లేడు, వివేకంగా ఉన్నాడు, తెలివిగా ఉన్నాడు, లోపల పని చేస్తున్నాడు. కానీ మన అందరిలోనే దురదృష్టం ఏంటంటే అలా ఆలోచన విధానంలో మనకు ఒక క్రమం లేదు. మన ఇంటికాడ కూర్చొని మన గురించి మనం ఏమనుకుంటున్నాం, అది ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు ఇదే ఆలోచిస్తూ ఉంటాం. ఇది పొరపాటు, ఆలోచనే పొరపాటు. ఐఎమ్ సో అని సో అనే వాడికి జ్ఞానం రాదు. నేను అలా ఉన్నాను ఇలా ఉన్నాను, లేకపోతే నాకు ధనం ఉంది చదువు ఉంది కీర్తి ఉంది. ఆయన సంబడి అనుకునే వాడికి జ్ఞానం రాదు. ఆయన మూబడి అనేవాడికి ఆత్మజ్ఞానం కలదు. దేనితో దానితో తాదార్థ్యం పొందుతుంటే మనకి జ్ఞానం రాదు. దేనితో తాదార్థ్యం పొందకుండా ఉంటే జ్ఞానం వస్తుంది. మనం తాదార్థ్యం పొందకుండా ఉండలేము. ఆ తాదార్థ్యం తెంచుకోవటానికే సాధ్యం. నేను అలా ఉన్నాను ఇలా ఉన్నాను అనుకుంటాం. ఆయన సంబడి అనుకోకూడదు, ఆయన నోబడి అనుకోవాలి. అనుకుంటే జ్ఞానం తొందరగా వేగంగా వస్తుంది. మనం ఎలా ఉన్నాము ఆయన సోన్సు అనుకోవటం వల్లే మనకు అమృతానుభవం కలగడానికి మనకు లేట్ అవుతాను. మనం మనకు వచ్చే ఆలోచనలు, మనకు వచ్చే తలంపులు, మనకున్న రాంగ్ థింకింగ్ మనకున్న రాంగ్ హ్యాబిట్స్ వల్లే మనకు జ్ఞానోదయం కలగటానికి లేట్ అవుతాను, బాగా లేట్ అయిపోతాను. అందుకే పరమేశ్వరుడు చెప్పాడు ఇటు లాంగ్ వన్, మీరు అనుకున్న తొందరగా ఇది రాదు. ఎందుకంటే మీ మనసును మీరే పాడు చేసుకుంటున్నారు. అది మన ఇంటికాడ కూర్చుని నూతుల్లో కప్పల్లాగా మనం చాలా మంచివాళ్ళం అనుకోవటం, లేదా ఇతరులు ఎవరైనా మనల్ని మంచివాళ్ళు అనుకుంటే నిజం అనుకోవటం, అంటే మనల్ని మనం మంచివాళ్ళు అనుకోవటం, ఇతరులు ఎవరైనా మంచివాళ్ళు, అలా జ్ఞానం ఎవరికి రాదు. భారతదేశంలో ప్రజలందరూ మనల్ని మంచివాళ్ళు అనుకుంటే మనకే జ్ఞానం రాదు. మన మనకున్నటువంటి లోపల ఉన్న భాగ్యం, మన హృదయంలో సంపద, భగవంతుడు మన ఇంట్లో ఉన్న సంపద చూడండి, మనకు మోక్షం ఇచ్చేటప్పుడు మన హృదయంలో ఉన్న సంపదను చూస్తాడు. కొంతమంది జీవితం పొడుగునా వాళ్ళ హృదయంలో ఉన్న సంపదను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ బాడీ మెయింటెనెన్స్ చూసుకుంటూ ఆ హృదయ సంపదను పెంచుకోవడానికి హృదయంలో రిచ్ అవుతూ ఉంటారు వాళ్ళు. అలాగే భగవంతుడు మనకి నిర్వాణ స్థితిని ప్రసాదించేటప్పుడు, మోక్షాన్ని ఇచ్చేటప్పుడు మన హృదయంలో ఎంతవరకు రిచ్గా ఉన్నా అది చూస్తాడు, ఎంత భాగ్యవంతుడయ్యాం ఎందు హృదయంలో. అంటే భగవంతుడు మన గురించి ఏమనుకుంటున్నాడు అది మనకు కావాలి, కానీ మన గురించి మనం ఏమనుకుంటున్నాం, ఇతరుల గురించి మనం ఏమనుకుంటున్నాం, దాన్ని బట్టి మోక్షం ఇచ్చేయడం అమాయకుడు కాదు దేవుడు. దేవుడు మనకంటే బుద్ధిమంతుడు, మనకంటే తెలివైనవాడు, మనకంటే వివేకవంతుడు, రాబోయే మన జన్మలో ఉండే జన్మలు చూడగల శక్తి గలవాడు. దేవుడు అనేవాడు జ్ఞానం లేకుండా శక్తి లేకుండా ఉండడు. పరమేశ్వరుడు జ్ఞానం లేకుండా ఉండడు. మనకి గోడవతల ఏముందో తెలియదు, వేలాది జన్మలు రాబోయే జన్మలు చూస్తూ ఉంటాడు. అర్జున నీకు పూర్వజన్మలు నాకు పూర్వజన్మలు అనేది గడిచినాయి, కానీ నాకు గుర్తున్నాయి నీకు గుర్తు లేదాయని ఇక్కడు. అందుకని శరీరం వచ్చినప్పుడైనా వచ్చానని అనుకోకు, ఆ దేహ బుద్ధి వల్ల అలా అనిపిస్తుంది. దేహ భావన వల్ల, దేహ ధ్యాస వల్ల, దేహ అధ్యాస వల్ల అలా అనిపిస్తుంది ఊరికే. దేహం వచ్చినప్పుడే పరమేశ్వరుడు వచ్చామంటే అలా అనిపిస్తుంది మీకు. దేహబుద్ధి ఉన్న వాళ్ళకి అలాగా అనిపిస్తుంది. లోపల అంతర్యామి ఉన్నాడు పరమేశ్వరుడు, మనకు అంతర్యామిగా ఉన్నాడు, మన కంట్రోలర్గా ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. హృదయంలో ఉండి మన యాక్షన్కి, మన యాక్షన్ చూస్తున్నాడు, మన మాట చూస్తున్నాడు. మనకి కపటం వల్ల, నటించటం వల్ల మోక్షం రాదు. ఇతరుల మన గురించి ఏమనుకుంటున్నారు దానివల్ల మోక్షం రాదు. మన గురించి మనం ఏమనుకుంటున్నాం దానివల్ల మోక్షం రాదు. లోపల అంతర్యామి మన గురించి లోపల అంతర్యామి భావన ఎలా ఉంది దాన్ని బట్టే మోక్షాన్ని ప్రసాదిస్తాడు. భగవద్గీతలో ఒక మంచి శ్లోకం చెప్పండి, చేదొస్తుంది. ఎవరైనా భగవాన్ని బలవంతం పెడితే ఈ శ్లోకమే చెప్పారు, అహమాత్మ గుడాకేష సర్వభూతాశయస్థిత, అందరి హృదయాల్లో చైతన్యమగా ఆత్మగా ఉన్నాడు. నేను లేకుండా ఏ శరీరం రాదు. అది హ్యూమన్ బాడీ అవ్వచ్చు, యానిమల్ బాడీ అవ్వచ్చు, నేను లేకుండా ఏ శరీరం కూడా రాదు. అంటే అన్ని బాడీస్లో అంతర్యామిగా శివుడు ఉన్నాడు, లేకపోతే బాడీ రాదు, అసలు మ్యాటర్ రాదు. అయితే మీకు జ్ఞానం వస్తుందా రాదా అది కండార పడద్దు. అందరికీ జ్ఞానానుభవం కలదు. అద్వైతానికి మనకు కలిగాక చెప్పడానికి ఏమి ఉండదు, వినటానికి ఏమి ఉండదు. సంకల్పించేవాడు ఉండడు, అన్వేషకుడు కూడా ఉండడు. సాధన చేసేవాడు ఉండడు, సంకల్పించేవాడు ఉండడు. ఎప్పుడు అద్వైత అనుభవం కలిగాక, పుట్టుక లేదు, చావు లేదు, అంత ఉన్నది ఒకటే. ఆ ఉన్న వస్తే వాడికి గోచరిస్తూ ఉంటాడు. అయితే ఆ అద్వైత అనుభవం ఎవరికైనా నిజంగా కలిగి ఉంటే ఆ లోపల ఎక్స్పీరియన్స్, ఆ బ్రాహ్మణి దాని తాలూక అనుభవం నిజంగా ఎవరికైనా కలిగి ఉంటే, నా చేతిలో ఉన్న అత్తిపండు నీ చేతిలో పెడితే, లేకపోతే నీ చేతిలో ఉన్న అత్తిపండు నా చేతిలో పెడితే, ఎలాగో అద్వైతానికి ఉన్నవాడు కాదు, ఎంతో కొంత డైరెక్ట్గా వాడు ఇతరులకు ఎక్స్పీరియన్స్ కలగజేయగలడు వాడుకుంటే. నా చేతిలో ఏదైనా పదార్థం ఉంటే నీ చేతిలో పెట్టచ్చు, నీ చేతిలో ఉన్న పదార్థం ఏదంటే నా చేతిలో పెట్టచ్చు. ఇది భౌతికంగా మనం చూస్తున్నాం. అలాగే అద్వైత అనుభవం ఉన్నవాడు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కాకుండా, పరోక్షంగా కాకుండా అపరోక్ష అనుభవం ఉన్నవాడు, ఇతరులకు కూడా ఎంతో కొంత భౌతిక సహాయం ఎలా ఉంటుందో ఆధ్యాత్మికంగా కూడా అంత అలా సహాయం చేయగల శక్తిపరుడు ఏముంటాడు అద్వైత అనుభవం కనుక కలిగి ఉంటే. జ్ఞానం శక్తి లేకుండా ఉండదు, నిప్పు వేడి లేకుండా ఉండదు. అయితే ఇక్కడ వస్తువు మనకు అత్యంత సమీపంలో ఉంది. అన్ని మతాలు చెబుతున్నాయి, బైబిల్ చెప్పనివ్వండి, ఖురాన్ చెప్పనివ్వండి, భగవద్గీత చెప్పనివ్వండి, లేకపోతే మహావీరుడు చెప్పనివ్వండి, ఎవరు చెప్పినా వస్తువుని హృదయ గుహలో ఉంది, హృదయంలో ఉంది. దాని స్వరూపం శాంతి, దాని స్వరూపం సుఖము, దాని స్వరూపం ఆనందము, దాని స్వరూపం ఉండటం. దేహం ఉన్నా లేకపోయినా, ప్రపంచం కనిపించినా ప్రపంచం కనిపించకపోయినా, అయితే అది ప్రవహించడానికి సిద్ధంగా ఉంటే మన సహస్రాలలో నేను ఉన్నానని తెలియబట్టడానికి, కానీ మనం అడ్డుపడుతున్నాం. లోపం ఏంటంటే వస్తువు మనకు తెలియదు, దాని అస్తిత్వం తెలియబట్టడానికి మన సహస్రాంశంలో మన బ్రెయిన్లోకి వచ్చి అది చిమ్మటానికి, దాని తాలూకు వెలుగు, దాని తాలూకు శాంతి మన సహస్రాంశంలోకి వచ్చి చిమ్మటానికి, వెలుతుంది చిమ్మటానికి, ఆ శాంతి సముద్రంలో మనం ముందు శ్లాఘించడానికి ఆ వస్తువు సిద్ధంగా ఉంది. కానీ మనకు వ్యక్తం కాకుండా ఎవరు అడ్డుపడటం లేదు, మనమే అడ్డుపడుతుంది. అదే దేహ భావన. దేహంతో తాదాత్యం పొంది బుద్ధి. ఇదే బైబిల్ అంటాడు, ఇదే మొదటి పాపం, ఇదే ప్రథమ పాపం, ఇదే మధ్య పాపం, ఇదే చివరి పాపం, మొదటి దోషం ఇదే అంటాడు బైబిల్లో. ఏదో పాపం అనుకుంటున్నావు, నువ్వు దేహం కాదు, నువ్వు దేహంతో తాదాత్యం పొందుతున్నావు, నువ్వు కాని వస్తువుతో నువ్వు తాదాత్యం పొందుతున్నావు, నువ్వు కాని వస్తువునే నువ్వు అనుకుంటున్నావు, అదే ప్రథమ దోషం, మధ్య దోషం, చివరి దోషం. ఆ ధ్యాస, నువ్వు కాని వస్తువు నువ్వు అనుకునే ధ్యాస లోపలన్న వస్తువు నీకు వ్యక్తం కాకుండా ఆపు చేస్తోంది. అయితే లోపల వస్తువు ఉంది కదా, బ్రహ్మం లోపల ఉంది, అది మనకి వెతికి మనమే అడ్డొస్తున్నాం. అదే వ్యక్తం అవటానికి సిద్ధంగా ఉంది, కానీ మనకి ప్రిపరేషన్ లేదు, ప్యూరిటీ లేదు. అది చెప్తా ఉంటారు శాస్త్రంలో, స్వార్థ పరుడి దగ్గర నుంచి ప్రేమ ఆశించకు, అల్పబుద్ధి ఉన్నవాడు స్వల్పబుద్ధి ఉన్నవాడి దగ్గర నుంచి బాధ్యత ఆశించొద్దు. ఎవరైనా ఒక మనిషిని బాధ్య పెడితే అల్పబుద్ధినవాడు స్వల్పబుద్ధినవాడు బాధ్యత నిర్వర్తించటం. అలాగే దేహం ఒకటే నిజం, దేహానికే పరిమితమైనటువంటి ఆ దేహ భావన అహంభావన ఎక్కువ ఉన్న వాళ్ళతో, అహంభావన దట్టంగా బాగా బలంగా ఉన్న వాళ్ళతోటి వాళ్ళ దగ్గర నుంచి ప్రేమ ఆశించొద్దు, శాంతి ఆశించవచ్చు. దేహం ఒకటే నిజం, దేహం పుట్టకముందు మనం లేం, దేహం చనిపోయిన తర్వాత మనం ఉండం. దేహగతం దేహగతమైన చరిత్ర పూర్తయినప్పుడు మన చరిత్ర కూడా పూర్తయిపోతుంది. మరణానంతర జీవితం ఏమీ లేదు అనుకుని మనిషి దగ్గర నుంచి ప్రేమ ఆశించొద్దు, శాంతి ఆశించొద్దు అని పెద్దలు చెప్తారు. ఇది లాంగ్ 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 అంటాడు కృష్ణుడు, లాంగ్ వన్ అంటాడు గీతలో. అంటే అది ఎంబీబీఎస్ చదివి, 4 ఏళ్ళు ఎంబీబీఎస్ చదివి, ఓ సంవత్సరం ఔషధ్యం చేస్తేనే వాళ్ళకి వైద్యం వస్తుంది రాదు. ఇంకో తెలివైన డాక్టర్ గారికి 4 ఏళ్ళు నేర్చుకుంటేనే వైద్యం రావటం లేదు. ఇది భౌతికమైన విషయం, శరీరానికి సంబంధించిన విషయం, బాడీకి సంబంధించిన విషయం. ఈ బాడీకి సంబంధించిన విషయం నీ ట్రైనింగ్ నువ్వు పొందుతుంటే లోపల సద్వస్తం అనుభవం పొందడానికి ఎంత ట్రైనింగ్ పొందాలి, ఎంతమంది ఋషులతో నువ్వు సహవాసం చెయ్యాలి, ఎంతమంది మహాత్ములతోటి మహర్షులతోటి నీకు అనుబంధం ఉండాలి, నువ్వు చదివిన కృషి ఏంటి, నువ్వు చేసిన సాధన ఏమిటి, సమాజం పట్ల నువ్వు నిర్వర్తించిన బాధ్యత ఏముంది. నిజంగా నీకు సాధన చేసి ఉంటుంది ఊరికే పోదు, భగవంతుడు నీకు దాని తాలూకు ఫలం నీకు ఇస్తాడు. అలా క్రమశిక్షణ నీకు ఉంటే, లేకపోతే నీకు బాధ్యతాయుతమైన జీవితం నీకు ఉంటే, భగవంతుడు దాని సాధన చేస్తూ ఉంటే దాని తాలూకు ఫలం భగవంతుడు నీకు ఇవ్వడానికి మర్చిపోవడం, ఎప్పుడెప్పుడు జ్ఞానంతో నేను అలంకరిస్తాడు. అయితే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మీకు అందరికీ జ్ఞానం కలుగుతుంది, అందరి సందేహం, బట్ ఇట్ ఇస్ రాంగ్ వన్. అందరికీ జ్ఞానం కలగటంలో సందేహం లేదు, వస్తుందా రాదా జ్ఞానం, వస్తుందా రాదా జ్ఞానం ఉన్న మోక్షం ఉన్న నిర్వాణ స్థితి అని ఒకటి. అయితే ఇన్ఫర్మేషన్ జ్ఞానం కాదు. చాలామంది ఇన్ఫర్మేషన్ సెల్ఫ్ నాలెడ్జ్ అనుకుంటున్నారు, అది దురదృష్టం. అసలు ఫండమెంటల్ అండర్స్టాండింగ్ లేక, స్థూల బుద్ధి ఉన్న వాడికి ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండదు, సూక్ష్మ బుద్ధి ఉన్న వాడికి ప్రాపర్ అండర్స్టాండింగ్ అవగాహన ఉంటుంది. సటిల్ ఇంటలెక్ట్ ఉంటున్న సూక్ష్మ బుద్ధి ఉన్న వాడికి సరిగ్గా అవగాహన చేసుకుంటాడు కానీ సబ్జెక్టు, స్థూల బుద్ధి ఉన్న వాడికి అసలు సబ్జెక్ట్ అర్థం చేసుకోడు, వాడికి ఉన్న భక్తి కూడా శాంత భక్తి ఉండదు. వాడికి అల్లరల్లరిగా తయారవుతారు కానీ ఆ భక్తి శాంతంగా ఉండదు, కుదిరిగా ఉండదు, నిర్మలంగా ఉండదు, స్వచ్ఛంగా ఉండదు, స్పష్టంగా ఉండదు. ఆ సూక్ష్మ బుద్ధి ఉన్నవాడి భక్తి స్వచ్ఛంగా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది. భక్తి కూడా శాంతంగా ఉండాలి. ఆచార్యులు వారు అంటారు, నీ స్వరూపాన్ని అనుసంధానం చేసుకోవటం, నువ్వు ఎవరుగా ఉన్నావో వాటి నిరంతరం గుర్తుపెట్టుకోవటం నిజమైన భక్తి అన్నాడు ఆచార్య స్వాముల వారు. నీ స్వరూపాన్ని అనుసంధానం చేసుకోవటం, నువ్వు ఎవరుగా ఉన్నావో నువ్వు గుర్తుపెట్టుకోవటం అయ్యా, అదే నిజమైన భక్తి. ఇట్ ఇస్ ఎ ట్రూ డివోషన్, ఇట్ ఇస్ ఎ ట్రూ లవ్. ఈ దేహం దృశ్యం, లోకం దృశ్యం, దృశ్యాన్ని దృశ్యంగా నిజం అనుకుంటున్నావు కానీ నువ్వు ఎవరో నువ్వు మర్చిపోయావు. అయితే నీకు కూడా జ్ఞానం కలుగుతుంది. సర్వీస్ పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. శ్రీకృష్ణ చైతన్యుడు అంటాడు, లాస్ట్ డేస్లో చివరి రోజులో పూరిలో ఆయన శరీరం విడిచిపెట్టాడు. కృష్ణ చైతన్యం అంటాడు, నాకు భాగ్యం వద్దు, నాకు చదువులు వ్యాకరణాలు కూడా వద్దు, సమాజంలో నాకు గౌరవాలు కూడా అక్కర్లేదు, గౌరవాలు కూడా మిథ్య, ఈ ఊరేగింపులు, ఈ చదువులు, అవార్డులు అన్ని మిథ్య, నాకు సమాజంలో గౌరవం అక్కర్లేదు, అదే చదువులు అక్కర్లేదు, ఇంకోటి అక్కర్లేదు, నాకు ఏమీ అక్కర్లేదు. ఆయన వ్యాకరణ పండితుడు కృష్ణ చైతన్య, అని నాకేం భౌతికంగా నాకేం అక్కర్లేదు. ప్రతి జన్మలో కూడా నేను కోరికలు దిగుతే మోక్షం కోసం కూడా నేను తొందరపడటం లేదు. నిర్వాణ స్థితి కూడా అంటే మోక్షం పొందిన వాడికి పునర్జన్మ ఉండదు, నిర్వాణ స్థితి పొందిన వాడికి పునర్జన్మ ఉండదు. అంటే నిర్వాణ స్థితిలోనే వాడు రాగద్వేషాలు లేని స్థితిలో ఉంటాడు. ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది మోక్షం, ఆ కాల పరిణామంలో జూ కోర్సులో ఎప్పుడు రావాలంటే అప్పుడు వస్తుంది. కానీ కృష్ణ, జనార్దన, వాసుదేవ, ఒక్కటి నువ్వు గుర్తుపెట్టుకో, నీ అందు నాకు భక్తి చెలించిపోకుండా చూడు. నీ మీద నాకున్న భక్తి అంటే భక్తి ప్రేమ లేకుండా ఉండదు, భక్తి ప్రేమ లేకుండా ఉండదు. ఏ ప్రతి జన్మలో కూడా దేహ ప్రారంభాన్ని బట్టి, ప్రారంభాన్ని బట్టి లాభం వస్తూ ఉంటుంది, నష్టం వస్తూ ఉంటుంది. దేహ ప్రారంభంలో ఎదుంటే వస్తుంది, జయం వస్తుంది, అపజయం వస్తుంది, లాభం వస్తుంది, నష్టం వస్తుంది. జయిస్తూ ఉంటాం, ఓడిపోతూ ఉంటాం. సాధన చేస్తూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. ఆయన దేహానికి సంబంధించిన విషయాలు, దేహానికి సంబంధించిన ప్రారంభం, దేహ ప్రారంభాన్ని బట్టి ఆ దేహం యొక్క యాత్ర. ఏ శక్తి అయితే దేహాన్ని తీసుకొచ్చిందో ఆ శక్తే ఆ దేహం ద్వారా ఏ పని జరగాలో నిర్ణయిస్తుంది. ఆ పని అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇప్పుడు తన ప్రయాణంలో తాను వెళ్ళిపోతాడు. కానీ కృష్ణ ఒకటి, దేహం ప్రారంభాన్ని బట్టి నడుస్తూ ఉంటుంది. ఎంతటి వారికైనా దేహం ప్రారంభాన్ని అనుసరించి దేహం నడుస్తూ ఉంటుంది ఎంతటి వరకైనా. కానీ నోటి నిన్ను కోరేది నాకు ఒకటే ఉన్నది, కోరిక ఒకటే, నీ మీద నాకున్న భక్తి, నీకు మీద నాకున్న విశ్వాసం, నీకున్న నీ మీద నాకున్న ప్రేమ చెల్లించకుండా మట్టుకు అనుగ్రహించు, ఆశీర్వదించు అంటాడు కృష్ణ చైతన్య లాస్ట్ డేస్లో. కృష్ణుని అర్జున మనిషికి ఉన్నాయి రెండు శత్రువులు. బయట శత్రువు వల్ల పెద్ద ప్రమాదం లేదు, లోపల శత్రువుల వల్ల ఎక్కువ ప్రమాదం ఉంది. ఆ లోపల శత్రువులు రెండే రెండు అని నువ్వు ప్రతిదానిలోనే వెంటాడితే జాగ్రత్తలు చూసుకో, వాచ్ చేసుకున్నావు. ఒకటి కోరిక, రెండు కోపం. ఏదైతే నేను అనుకుంటున్నావు, ఏ మనస్సు అయితే నీకు నేనుగా వ్యక్తం అవుతుందో అక్కడ ఉన్నాయి కోరిక కోపం అని చైతన్యంలో లేవయ్యా. అంటే ఇదిని ఓవర్కమ్ చేయగలిగితే, మనస్సును ఓవర్కమ్ చేయగలిగితే ఆ కోరిక కోపం లేని స్థితిని పొందుతావు. అప్పుడు అప్పటికానీ నీకు నిర్వాణ స్థితి కలగదు. అయితే ఇక్కడ మనం ఫండమెంటల్గా ముఖ్యంగా ప్రాథమికంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ కేవలం మీ భక్తి పూజ గదికో ఇంటికి పరిమితం అయితే రాదు. మీరు పూజ చేసుకోండి, జపం చేసుకోండి, జప ధ్యానములు కూడా మంచివే. మీ మనస్సును ఈశ్వరుడికి నివేదన చేయండి, అది మంచిది, అన్నీ మంచివే. కానీ ఒకటి, ఈ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ ఈగో అంటే మనిషిని మరీ పట్టి పీడించింది అహంభావన. అంటే లోపల ఉన్న సముద్రం పొంగకుండా ఆపు చేసేది, ఆ శాంతి సముద్రం మనకు పొంగకుండా ఆపు చేసేది అహంభావం. దేహాన్నైనా పోగొట్టుకోవడానికి అది ఇష్టపడుతుంది, కానీ అది పోవటానికి ఇష్టపడదు. అయితే మనకి జ్ఞానం ఏ పద్ధతిలో వస్తుందంటే, మన సాధన ఎక్కడ ఉందంటే, దాని సాధనా రహస్యం ఎక్కడుందంటే, మన మాటలో రజోగుణం ఉండకూడదు, అహంభావం ఉండకూడదు. అవసరం ఉంటే మాట్లాడాలి, అహంభావన కోసం మాట్లాడకూడదు. కొంతమంది 24 గంటలు వాళ్ళు పూడుకుంటూ ఉంటారు, ఇతరులు విమర్శిస్తూ ఉంటారు. ఆత్మస్థితి పరనంద, దీనివల్ల అహంభావన పెరుగుతూ ఉంటుంది. దానికి వెళ్ళి ఫుడ్ సప్లై ఎక్కువ అవుతూ ఉంటుంది. సరసరణ లోకంలో అలవాటు ఏంటంటే, ఎవరినొకరు విమర్శిస్తూ ఉంటాడు, ఎవరొకరిని విమర్శిస్తూ ఉంటారు. ఆయన అన్నాడు వ్యాసుడు, మనం ఎవరినైతే విమర్శిస్తున్నా వాళ్ళు లాభం పొందుతారు, మనం నష్టపోతున్నాం అన్న సంగతి విమర్శించుకోవడానికి తెలియదు అన్నాడు. సరసరణ ఎవరినొకరు విమర్శించిన అలవాటు చాలా మందికి. మనం ఎవరినైతే విమర్శిస్తున్నాం వాళ్ళు లాభం పొందుతారటండి, విమర్శించేవాడికి వాడు నష్టపోతున్నాడు అన్న సంగతి వాడికి తెలియదు, నష్టపోతున్నాం అన్న సంగతి తెలిస్తే వాడు విమర్శల జోలికి వెళ్ళి అని. ఇది అందరి గురించి చెప్పలేదు, ఆయన సాధకుల గురించి చెప్పాడు. అంటే మీ ఆధ్యాత్మికంగా లోతులు పెరగాలంటే, హృదయం యొక్క లోతులు పెరగాలంటే ఆత్మస్థితి పరంగా ఆపుచేయాలి. మన ఆలోచనలో కొంతమంది అహంభావనగా ఆలోచిస్తారు. మన ఆలోచనలో అహంభావం ఉండకూడదు, తలంపులు అహంభావం ఉండకూడదు, మాటలు ఉండకూడదు. చేత మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, అహంభావన కోసం ఆ పని చేయకూడదు. ఇతరుల కోసం చేసేటప్పుడు కూడా గొప్పల కోసం, నిప్పుల కోసం చేయకూడదు. ఈశ్వరాగ్రహం కోసం చెయ్యాలి, ఈశ్వరు ప్రీత్యర్థం చెయ్యాలి. భర్తృగారి శుభాషితాలను మనం చిన్నప్పుడు చదువుకున్నాం, 10th క్లాస్లో, ఇంటర్మీడియట్లో చెప్తారు, +2లో, 10th క్లాస్లో భర్తృగారి శుభాషితాలు. ఆ భర్తృగారు అంటాడు చోట, నువ్వు ఎన్నో సాధించావనుకో, కానీ ఆత్మసుఖంలో, ఆత్మ అనుభవంలో, అమృత అనుభవంలో, ఆ శాంతిలో నువ్వు ప్రవేశించవనుకో, నీ దేహానికి మరణం రాకముందు ఏం సాధించినా ఏం ప్రయోజనం, అందరూ ఏం లేదు, ఓటు లేని సున్నలు, అదంతా డస్ట్ అంటాడు అర్జున. పార్థ ఎక్కడ నిలుగుతుంది మనస్సు? అరుణాచలంలో నలుగుతుందా? కాశీలో నిలిగిపోతుందా? రామేశ్వరంలో మనస్సు అనుగుతుందా? ఎక్కడ అనగదు. పరమేశ్వరుడు ఏ హృదయంలో ఉన్నానని చెబుతున్నాడు, ఆ హృదయంలోనే మనస్సు అనుగుతుంది. ఎక్కడైతే పరమేశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే అంతర్యామి ఉన్నాడో, ఎక్కడైతే చైతన్యం నివాసంగా ఉందో, అక్కడ మనస్సు అడుగుతుంది. కానీ ఎక్కడో బయట ప్రదేశంలో అడుగుతుందని అనుకోవద్దు. ఏదో పుణ్యక్షేత్రంలో కానీ, కాశీ, రామేశ్వరం, అరుణాచలంలో, తిరుపతిలో అదే మనస్సు అనేది, మనస్సు మనోమూలంలో నడుపుతుంది. మీకు మనస్సు లోపల ఉండగానే బయట లేదు. అది లోపల అనగానే ఎక్కడ బయట ప్రవేశం అనేది ఇది కాదు. సదాసారానికి మేము ఏ ప్రాంతానికి వెళ్ళినా భక్తులు చెప్తూ ఉంటారు మా ఇంట్లో ఈ సమస్యలు ఉన్నారు. అయితే సమాజపరంగా మాకు ఈ సమస్యలు వస్తున్నాయని చెబుతారు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఎకనామిక్ ప్రాబ్లమ్స్, సోషల్ ప్రాబ్లమ్స్, సమాజం ద్వారా వచ్చే సమస్యలు, ఇంట్లో ఉన్న సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏవో చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు చెప్పి ఏది నిజం కాదు. నిజమైన ప్రాబ్లం మనస్సే. పాపం వాళ్ళు నిజమైనది నేను చెప్తాను. నిజమైన సమస్య మనస్సు అంటూ ఉంటే మనస్సే నిజమైన ప్రాబ్లం. కానీ మనం మర్చిపోతున్నాం. అసలు సమస్య కుటుంబ సమస్య కాదు, సమాజ సమస్య కాదు, మనస్సే ప్రధాన పెద్ద సమస్య. ఇట్ ఇస్ రియల్ ప్రాబ్లం. వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? మైండ్ ఇస్ యువర్ రియల్ ప్రాబ్లం. శరీరం కొత్తగా వచ్చిన కానీ జీవుడు పాతవాడే. పాతవాడు అలా వస్తున్నాడు వస్తున్నాడు. ఆ మనస్సు అయితే వేల జన్మల నుంచి వస్తుంది. దాన్ని మార్చుకోవడం కోసం ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నావు. కానీ అది మారినట్టు నటిస్తుంది కానీ మారటం లేదు. ఇదే ప్రాబ్లం. మన మనసు ఏం చేస్తుందంటే మారిపోయాం, అభివృద్ధిలోకి వచ్చేసాం, పైకి వచ్చేసామని అనిపిస్తూ ఉంటుంది. అది మారదు. అది మనస్సు అంటే మారు మనస్సు పొందటం చాలా కష్టం. ఇట్ ఈజ్ రియల్ ప్రాబ్లం. మైండ్ ఈజ్ రియల్ ప్రాబ్లం. అంటే మనం సాధన చేసి, పెద్దల సహవాసం చేసి మన మనసులో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అది కూడా మారినట్టు కనిపిస్తుంది కానీ తొందరగా మారు. అది మారితే జ్ఞానమే. అంటే అది భగవాన్ అంటాడు ఒక చోట, అది ఖాళీ చేసిందనుకో. ఏది మనస్సు ఖాళీ చేసిందనుకో, ఖాళీ చేసిన మరుక్షణంలో జ్ఞానాన్ని ప్రవేశించమని అడగక్కర్లేదు, జ్ఞానం ఇమీడియట్గా వచ్చి ప్రవేశిస్తుంది అన్నాడు. మనస్సు ఖాళీ చేసిందనుకో, మనసు ఖాళీ చేసిన తర్వాత ఆత్మజ్ఞానం కావాలి అని ఆత్మజ్ఞానాన్ని మేము ఎన్వైట్ చేయక్కర్లేదు, ప్రత్యేకంగా బొట్టు పెట్టి పిలవక్కర్లేదు. మనసు ఖాళీ చేసిన ఆ స్థలంలో మరుక్షణంలో ఆత్మజ్ఞానం వచ్చి ప్రవేశిస్తుంది ఆ ఖాళీలో. నువ్వు దీని ముందు ఖాళీ చేయి. తలంపులు వస్తూ ఉంటే సంతోషం వస్తుంది, దుఃఖం వస్తూ ఉంటుంది. అవి వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. అసూయ వస్తూ ఉంటుంది, ఒకసారి పొంగు వస్తూ ఉంటుంది, లేదా కోపం వస్తూ ఉంటుంది. అన్ని తలంపులే. తలంపులు లేకుండా జీవితం ఏం లేదు. నేను చాలా తెలియగలవాడిని అనుకోవటం కూడా తలంపే. నేను ధనవంతుడిని అనుకోవటం కూడా ఆ తలంపే. అలా అనుకోవటం వల్ల నీకు ఆత్మానుభవానికి దూరం అవుతున్నావు అనే సంగతి నీకు తెలియటం లేదు. కొంతమంది అనుకుంటూ ఉంటారు మేము చాలా మంచివాళ్ళని, వాళ్ళ ఇళ్లలో కూర్చుని వాళ్ళు అనుకుంటూ ఉంటారు మేము మంచివాళ్ళని. వాళ్ళు నిజంగా మంచివాళ్ళైతే వాళ్ళు మంచివాళ్ళని సంగతి వాళ్ళకి తెలియదు. ఇక్కడది అలా అనుకోవటం వల్ల నువ్వు ఆత్మానుభవానికి దూరం అయిపోతున్నావు సంగతి తెలియదు. అనుకోవటంలోనే ప్రమాదం అంతా ఉంది. ఊరకం ఉండు. ఊరకం ఉంటే ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు వ్యక్తమవుతుంది. దేహానికి తలంపులు రావు, చైతన్యానికి తలంపులు రావు. నీ హృదయంలో నిజానికి తలంపులు రావు, దేహానికి కూడా తలంపులు రావు. ఈ దేహము నేనని దేహం చెప్పలేదు. ఎవరో చెబుతున్నారు ఈ దేహం నేనని. ఆ తలంపు కామన్గా ఉంటుంది. ఆ కామన్గా ఉన్న తలంపులకు ఇతర తలంపులు వస్తున్నాయి. కామన్గా ఉన్న తలంపుని పట్టుకో. పట్టుకుని దాన్ని పట్టుకుని అలా ఉండు. మిగతా తలంపులు నెమ్మదిగా ఆగిపోతూ ఉంటాయి. ఒకవేళ నీకు ఇది చేత కాదనుకో, ఈ ప్రక్రియ నీకు కుదరదనుకో, ఈ టెక్నిక్ నీకు అలవాటు చేసుకోలేవనుకో, శరణాగతి మార్గం, భక్తి మార్గంలో ప్రయాణం చేయి. నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం. నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం. నాకు అంటూ ప్రత్యేకంగా ఇష్టం అంటూ లేదు. నీ ఇష్టమే నా ఇష్టం. దైవీ బిడ్డను, దైవీ బిడ్డంగా నోటితో అంటాం కాదు. నీ మనసు పరిపూర్ణంగా ఆ వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యము దేవుడై ఉన్నది. నీ బట్టలకి, నీ ఒంటికి ఇస్తున్న ప్రాముఖ్యత, నీ శారీరక ఆరోగ్యానికి ఇస్తున్న ప్రాముఖ్యత, శరీరం మరణించేక ప్రయాణం చేసిన జీవుడి విషయంలో నువ్వు పట్టించుకోవటం లేదు. ఇంకా నీకు సాధన ఏమిటి? ఆ మూల తలంపు నువ్వు వాచ్ చేస్తున్నా సరే ఆ మార్గం నీకు కుదరకపోతే శరణాగతి మార్గంలో నువ్వు ప్రయాణం చేయి. గతంలో శరణాగతే, ఒకవేళ ఆ మార్గంలో కూడా నువ్వు ప్రయాణం చేయొచ్చు. ఆ బ్రాహ్మీ స్థితి గురించి మంచి మాటలు వినగా వినగా ఎప్పుడు ఈశ్వర అనుగ్రహం వల్ల, దైవానుగ్రహం వల్ల, ఆత్మానుగ్రహం వల్ల ఒక్కసారి అది నీకు ఎప్పుడైనా మధ్య మధ్యలో స్ఫురిస్తూ ఉంటుంది హృదయంలో. ఏదో ఉంటే మనకు తెలియటం లేదు, కానీ మీకు ఎప్పుడో స్ఫురిస్తుంది, తడుక్కన స్ఫురిస్తూ ఉంటుంది హృదయంలో. ఏదో ఉంటే ఒక తావు లేని వస్తూ ఉంది హృదయంలో. శరీరం చనిపోయినా శరీరం లోపల ఒక చావు లేని వస్తూ ఉంది అని మీరు ఈ శ్రవణం చేయటం వల్ల, అధ్యయనం చేయటం వల్ల, మీకంటే చైతన్య స్థాయిలో ఎక్కువైనటువంటి ఎవరు కూడా స్ఫురిస్తూ మీరు సహవాసాలు చేయటం వల్ల ఆ లోపలని మీకు వస్తువు స్ఫురిస్తూ ఉంటుంది. ఆ సద్వస్తువు స్ఫురిస్తూ ఉంటుంది మీకు. ఎప్పుడో ఒక్కోసారి కొన్ని క్షణాలైనా స్ఫురిస్తూ ఉంటుంది. అది స్ఫురించినప్పుడు మనసు బాహ్య ముఖానికి వెళ్ళి అలవాటు తగ్గిపోతూ ఉంటుంది. ఎక్కడో ఉన్నదనకు ఉన్నది ఇక్కడే ఉండే ఆనందం కోసం, సుఖం కోసం, శాంతి కోసం ఎక్కడో దేశం అంతా నెల్లుకుంటుంది మనస్సు. ఎక్కడికో బాహ్యమొకానికి వెళ్ళిపోతుంది ఆనందం కోసం. ఎక్కడో ఉందని అనుకో ఆనందం ఎక్కడే ఉంది, ఎక్కడో ఉందనుకునే శాంతి ఇక్కడే ఉంది అని ఒక్కసారి దానికి తెలిసినప్పుడు, దానికి అర్థమైనప్పుడు, మనసుకు అర్థమైనప్పుడు అది బాహ్యంగా విజృంభించడం ఆగిపోతుంది. లోపల ఉన్న శాంతి దానికి దొరికినప్పుడు కృష్ణుడు అంటాడు గీతలో, నేను ధనవంతులంటే మీరు ధనవంతులు, మీరు ధనవంతులంటే నేను ధనవంతులని ఎలా అనుకుంటున్నారు, ఎలా అనుకుంటున్నారు, కానీ లోపల నేను ధనం సంపాదించే అర్జున అంటాడు. ఆ సరసమైన ధనవంతులు ఎలా అనుకుంటారంటే, నేను ధనవంతులంటే నేను ధనవంతులని ఎలా అనుకుంటారు వాళ్ళే వాళ్ళు. మేము టాప్ 10లో ఉన్నామను, లేకపోతే 100 వాళ్ళలో ఉన్నామను ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు. మరి ఉండి పని, మీ దేహ ప్రారంభాన్ని బట్టి ధనం అంటే వస్తుంది, వద్దన్నా వస్తుంది. ఆ ప్రారంభం ఉంది చదువుకోవడానికే. ఇవన్నీ ప్రకృతికి సంబంధించిన విషయాలు, చైతన్యానికి సంబంధించిన విషయాలు కాదు. ఉంటే రా వస్తే రాని, కానీ లోపల ఎంత రిచ్మ్యాన్ అయ్యావు, లోపల రిచ్మ్యాన్ అవ్వకపోతే నీకు జ్ఞానం ఎలా కలుగుతుంది. అయితే మీరు అహంభావనకు సంబంధించిన వ్యాపారం తగ్గించుకొని నిజంగా మీకు ఆత్మజ్ఞానం కావలసి ఉంటుంది. అహంభావన కూడా ఎంతసేపు వ్యాపారం చేస్తూ ఉంటుంది. మన ఇంట్లో కూడా ఒకరినొకరు మనం ప్రేమించుకుంటూ ఉంటాం, అది ప్రేమ అనుకుంటాం. నూటికి నూరు పళ్ళు తప్పది స్వార్థం. మనం ఇంట్లో వాళ్ళని కూడా ఒకరినొకరిని ప్రేమించుకుంటూ ఉంటాం, కానీ మన ఉద్దేశం ప్రేమ అని అనుకుంటాం. ప్రేమ అనగా స్వార్థం. ఏదో మనకు ముసలితనం వచ్చే కాదు బాగా చూస్తారనం, ఏదో ఉంటుంది దానికి అక్కడ, అది స్వార్థమే. కానీ ప్రేమ నీకు అనిపిస్తుంది, ఓకే, నీకు మనసుకు ఎలా అనిపిస్తుంది, నీకు ఇంట్లో వాళ్ళు ఉన్న ఏదన్నా ప్రేమ, అది ప్రేమ నీకు అనిపిస్తుంది, అది ప్రేమ కాదు స్వార్థమే. ఆ మూలతలం పెంత నిజము, ఇది కూడా అంతే నిజం. అక్కడ కూడా ఆ ప్రేమలో కూడా మూలతలం పడుకుని ఉంటుంది. ఆ మూలతలంపును మరిపించే ప్రేమ కాదు ఇది. నీకు ఇంట్లో వాళ్ళు ఏదన్నా ప్రేమ, ఆ మూలతలంపును మరిపించే ప్రేమ ఏం కాదు, ఆ మూలతలంపు నుంచి ప్రేమ వస్తుంది. మన స్వార్థం కూడా మన ప్రేమ అనుకునేటువంటి అమాయక స్థితిలో మనం ఉన్నాం. పని సర్వీస్ అభివృద్ధి అవుతుంది, పక్కన టెక్నాలజీ అభివృద్ధి అవుతుంది, మానసికంగా వెనకబడిపోతున్నాం. దానికి దీనికి పొంది కుదరటం లేదు. చాలా విషయాల్లో మనకున్న స్వార్థాన్ని ప్రేమను అనుకుంటూ ఉంటాం. నిజంగా మీకు ఈశ్వరుడు పట్ల ప్రేమ ఉంటే అసలు కృష్ణ దేవతయించు సందేహాలు అసలే రావు. ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడని సజీవమైన విశ్వాసం కానీ నీకు ఉంటే అసలు కృష్ణ దేవతయించదు నీకు. ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా అనే సందేహం నీకు ఉదయించదు. అయ్యా ఈశ్వరుడు పట్ల ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా అనే డౌటింగ్ తామస కింద ఉండొద్దు నువ్వు. ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడని సజీవమైన విశ్వాసం ఉన్నప్పుడు నీకు అసలు సందేహాలు రానే రావు, అనుమానాలు రానే రావు. కృష్ణుడు అంటాడు గీతలు, నువ్వు ఎన్ని జన్మలు, పశు జన్మలో, మానవ జన్మలో, దేవతల జన్మలో, దేవతల జన్మలో, లేదా పశు జన్మలో, మానవ జన్మలో, ఎన్ని జన్మలు ఎత్తు, లక్షలాది జన్మలు, కొట్టాది జన్మలు ఎత్తు, చచ్చిపోతా ఉండు, పుడతా ఉండు, పుడతా ఉండు, చచ్చిపోతా ఉండు, కొట్టాలి శవాలను మొయ్యి. కానీ ఇంకా పరమశాంతి, శాశ్వత శాంతి, ఉత్కృష్టమైన శాంతి, ఉన్నతమైన శాంతి, ఉదాత్తమైన శాంతి, ప్రకృతితో సంబంధమైనటువంటి శాంతి, స్వతంత్రమైన శాంతి నీకు కావాలని అనుకుంటే ఈనాటికైనా ముందు నాటికైనా నా దగ్గరికి రావాల్సిందే అర్జున అంటాడు. ఇది ద ఫైనల్ వర్డ్, ఇట్ ఇస్ ద లాస్ట్ వర్డ్, ఇట్ ఇస్ అల్టిమేట్ వర్డ్. వెళ్ళు, నీ ఇష్టం వచ్చిన లోకానికి వెళ్ళు, నీ ఇష్టం వచ్చిన లోకానికి వెళ్ళు, లేదా మానవ మానవ శరీరానికి పోయి జంతు శరీరానికి పోయి లేదు దేవత దేవతను మనం గౌరవిస్తున్నాం పూజిస్తున్నాం అదే దేవతా శరీరాలు ధరి. కానీ మీకు శాంతి కావాలంటే నా దగ్గర ఎక్కడికి నా దగ్గరికి రావలసింది. పక్షి ఎక్కడికో ఎదురుతుంది ఎంతో పైకి ఎదురుతుంది చివరికి దాని నోట్లోకి చేరవలసింది. దాన్ని పైట్గా ఉండాలంటే దాని నోట్లోకి అది రావలసింది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా దగ్గరికి రావాల్సిందే అని నీకు శాంతి కావాలంటే నేనే నీకు స్థానం అంటే బ్రహ్మం చైతన్యం వెలుగు. నీ శాంతి స్థానం ఎక్కడ ఉందనుకుంటున్నావు నేనే నీ శాంతి స్థానం. నీ ప్రభువు నేనే నీ యజమాని నేనే. అర్జున సృష్టిలో ఒక భాగంగా ఉండి నేను మాట్లాడటం లేదు, సృష్టి లేని స్థితిలో ఉండి నేను మాట్లాడుతున్నాను. సృష్టిలో ఒక భాగంగా ఉన్నవాడు సృష్టిలో ఉన్న జీవుడికి శాంతి ఇవ్వగలడు. సృష్టిని ఓవర్కమ్ చేసి మాట్లాడుతున్నాను. దేహం పుట్టినప్పుడు నేను పుట్టానని దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకునేవాడు నీకు నీకు ఇస్తాడు జ్ఞానాన్ని. వాడే నీకు జ్ఞానోదయం కలగజేసేది. నీ ఇష్టం ఉంటుంది చోటకి వెళ్ళిపో. ఇంకా శాంతి కావాలంటే చివరికి నా దగ్గరికి రావలసింది. పరిపూర్ణమైన శరణాగతి పొందినవాడు ఆ భక్తుడు ఎలా ఉంటాడు ఆయన ఏదిస్తే అది అమృతం, అది ఏదిస్తే అదే అమృతం. ప్రత్యేకంగా అక్కడ అడగ అనుకునేది మన సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. అంతా జరిగేదంటే ఈశ్వర సంకల్పంతో నడుస్తుంది. ఇది నీకు అర్థమైనప్పుడు నీ అశాంతికి స్థానం ఎక్కడ ఉంది? అసలు నీకు సంకల్పం అంటే ఉదయించదు. నీ భక్తి నిజమైతే, నీ ప్రేమ నిజమైతే, ఈశ్వరుడు పాదాల పట్ల నీకున్న ప్రేమ నిజమైతే నీకు అసలు సంకల్పం అంటే ఉదయించదు. అయితే మీరు చెప్పేది దేహంతో తాదాత్యం పొంది నేను ఆ దేహంతో ఏ తలంపు అయితే, ఏ తలంపు అయితే దేహంతో తాదాత్యం పొందుతుంది అదే మూల దోషం అంటున్నారు. అక్కడ వరకు బాగానే ఉంది, దాన్ని ఎలా పోగొట్టుకోవాలో కూడా కొంచెం వివరించండి. రోగం చెబుతున్నారు, రోగం చెప్తే సరిపోదు, డాక్టర్ ఎలా పోగొట్టుకోవాలో కూడా డాక్టర్ చెప్పాలి. అదే మూల దోషం గురించి మీరు మాట్లాడుతున్నారు, మూల దోషం గురించి తొలగే విధానం కూడా మీరు చెప్పవలసి ఉంటుంది. మీరు గురుస్థానంలో ఉన్నారు కాబట్టి. అంటే దానికి భగవాన్ చెప్తున్నారు రెండు మార్గాలు ఉన్నాయి, ఆ మూల దోషం పోగొట్టుకోవడానికి, మూల తలంపు పోగొట్టుకోవడానికి. ఆ మొదటి పాపం అదేంటది, మొదటి పాపం, ఆ పాపం తొలగించుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆ మూల తలంపు యొక్క మూలాన్ని కనుక్కొని దానిలో లీనమవటం, మూల తలంపును పట్టుకుని దాని మూలంలోకి వెళ్ళటం అదొక మార్గం. మూల తలంపు తన మూలాన్ని చూసినప్పుడు అది అదృశ్యం అవుతుంది, మూల తలంపు దాని మూలాన్ని చూసినప్పుడు అది నశిస్తుంది, అదొక మార్గం. రెండవ మార్గం ఏంటంటే నేను పూర్తిగా శక్తిని ఆ మూల తలంపు మూలాన్ని చూసుకునే యోగ్యత నాకు లేదు, అర్హత నాకు లేదు, ఆ ఇంటలెక్చువల్ ఎక్విప్మెంట్ నాకు లేదు, ఆ మేకప్ నాకు లేదు, ఆ బుద్ధి సూక్ష్మత నాకు లేదు. ఆ బుద్ధి సూక్ష్మత, ఆ బుద్ధి సూక్ష్మత నాకు లేదు. ఏది మూల తలంపు మూలంలోకి అంతర్లోతులోకి వెళ్ళటానికి నాకు ఆ బుద్ధి సూక్ష్మత లేదు. ఒకరికి వెళ్ళటానికి ప్రయత్నం చేసినా నా అలవాట్లు నాకు అడ్డస్తూ ఉంటాయి. ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేసినా నా అమాయకత్వం, నా అజ్ఞానం, నా అలవాట్లు నాకు అడ్డస్తూ ఉంటాయి. అక్కడికి అవన్నీ క్లియర్ అవుతాయి కదా, అవన్నీ లోపల బ్లాక్ అవుతాం. నేను ఎక్కడికి వెళ్ళి రోడ్డు బ్లాక్ అయితే ఎక్కడికి వెళ్తాం మనం? ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళటానికి ఎన్ని విషయాలు అడ్డొస్తాయో దానికి, ఆ మూల తలంపు ఎన్ని క్లియర్ అవుతాయంటే నేను వెళ్ళాను కదా. అది నా యొక్క మనస్తత్వాన్ని బట్టి నా వెంటనే మేకప్ని బట్టి అది నాకు కష్టం అనిపిస్తుంది. అంటే విచారణ మార్గం నాకు కొంత కష్టం అనిపిస్తుంది. అందరికీ కష్టం కాకపోవచ్చు. అంటే మీకు ఏ మార్గం అయితే మీకు మోస్ట్ ఈజీగా అతి తేలిగ్గా మీకు ఉందనిపిస్తుందో ఆ మార్గంలోనే ప్రయాణం చేయండి. ఇతరులను అనుకరించొద్దు, ఇతరులను అనుకరిస్తే అది పిరికివాడి లక్షణం. ఇతరులు ఎప్పుడు అనుకరించొద్దు, అది పిరికివాడి లక్షణం. రెండో పద్ధతి ఏంటంటే నేనేదో గొప్పవాడిని తెలియని వాడిని అలా అనుకోకుండా అశక్తుని, నేను అశక్తుని, ఈశ్వరునికి అన్ని శక్తులు ఉన్నాయి, నాకేమీ శక్తి లేదు, అన్ని శక్తులు పరమేశ్వరుడికి ఉన్నాయి. అంటే నీకంటే ఒక ఉన్నతమైన శక్తి ఏదో ఒక ఉండనా, ఈ శక్తిని నమ్మటం వల్ల కూడా, నమ్మటమే కాదు అది చెప్పిన పని భక్తితోటి చేయటం వల్ల కూడా ఈ మూల తలంపు పోతుంది. డివోషన్ టు డ్యూటీ, డివోషన్ టు గాడ్ ఆల్మైటీ, డివోషన్ టు హయ్యర్ పవర్. ఏదో ఒక అతీతమైన శక్తి ఉంది, నీ బుద్ధికి నీ ఇంద్రియాలకి అతీతమైన శక్తి ఏదో ఉంది. అతీతమైన శక్తి ఉందని ముందు నువ్వు గ్రహించాలని గుర్తించాలి. ఏది? ఈ మూలతలంపు గుర్తించాలి. మూలతలంపు గుర్తించినప్పుడు నెమ్మదిగా అందరూ ఐక్యం అవటం ప్రారంభిస్తుంది. నీ చేతులను పనిముట్లైపోతాను. నేను చేసే ప్రతి పని నీకే నివేదన. నా మాటే కాదు, నా పని కూడా నీకే నివేదన. హయ్యర్ పవర్ ఉందని గుర్తించిన వాడు హయ్యర్ పవర్కే నివేదిస్తాడు ప్రతి మాట, ప్రతి పని కూడా. వాడి శరీరం చివరికి చెయ్యి కదిలినా కాలు కదిలినా అది ఈశ్వర సంకల్పం అనుకుంటాడు. హయ్యర్ పవర్ అంటే భక్తుడు లక్షణం చేసిన యాస్ ఎ పవర్ ఆల్ సిచ్యువేషన్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ ఆల్మైటీ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. నీ జీవితంలో అనేక సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. నీ శరీరం చనిపోయే వరకు కూడా, నీ శరీరాన్ని శ్మశానాన్ని తీసుకెళ్ళి కాల్చి బూడి చేసే వరకు జీవితంలో అనేక సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, అనేక సంఘటనలు ఎదురవుతాయి. ఏ సంఘటన ఎదురే ఉన్నాయి. నీకు అనుకూలమైన సంఘటన రావచ్చు, ప్రతికూలమైన సంఘటన రావచ్చు. భగవంతుడిచ్చిన ఆ సంఘటన భగవంతుడిచ్చిన ప్రసాదంగా స్వీకరించి ముందుకు దూసుకుపో. ఏది ఇది ఎలా జరిగిందండి, అది ఎలా జరిగిందండి, అది ఎలా జరిగితే బాగుండు, ఇది ఎలా జరిగితే బాగుండు, ఇది ఎలా జరిగిందండి, అది ఎలా జరిగిందండి అని ఎలా అనుకుంటూ కూర్చోకు. ఏదొచ్చినా సరే ఈశ్వరుని యొక్క బహుమానం, ఈశ్వరుని యొక్క ప్రెజెంటేషన్. నీకు ఏదైనా సంతోషం కలిగించిన సంఘటన వస్తే ఈశ్వరుని యొక్క అనుగ్రహమే. చెడు ఏదైనా నీకు ప్రతికూలమైన సంఘటన వచ్చినప్పుడు అది అనుగ్రహమే. అది గిఫ్టే, ఇది గిఫ్టే. నీకు మంచి జరిగితే గిఫ్ట్, చెడు జరిగితే గిఫ్ట్, అది గిఫ్ట్. ఈ యాక్సెప్ట్ ఆల్ సిచ్యువేషన్స్ యాజ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఒకవేళ మూల తలంపుని విచారణ చేసే మెంటల్ మేకప్ ఆ ఇంటెలిజెన్స్ నీకు, అది ఆ సూక్ష్మ బుద్ధి నీకు కనుక లేకపోతే, ఆ సటిల్ ఇంటలెక్ట్ నీకు లేకపోతే, కొంతమందికి సటిల్ ఇంటలెక్ట్ ఉంటుంది కనుక గ్రాస్ ఇంటలెక్ట్ ఉంటుంది. గ్రాస్ ఇంటలెక్ట్ ఉన్న వాడికి విచారణ మార్గం కష్టం. గ్రాస్ ఇంటలెక్ట్ ఉన్న వాడికి అంటే స్థూల బుద్ధి ఉన్న వాడికి ఈ శరణాగతి మార్గం, భక్తి మార్గం సేఫెస్ట్ సైట్ అండ్ సూరెస్ట్ సేఫెస్ట్ అండ్ స్వీరెస్ట్ అండ్ క్విక్కెస్ట్. ఇది భక్తి మార్గం. అయితే ఏ మార్గంలో నుంచి నువ్వు ప్రయాణం చేసినా ఈ దేహాభిమానం, ఆ దేహబుద్ధి, దేహ ధ్యాస, దేహ అధ్యాస ఇందులోంచి విడుదల పొందవలసిందే. ఏ మార్గంలో ప్రయాణం చేసినా నేను ఏదో తెలివైన వాడు, నీ అన్నిటికంటే నీ అహంకారమే గొప్పదనుకుని ఇంకా నువ్వు ఈశ్వరుడికి ఏం శరణగతి పొందుతావయ్యా. కొంతమంది అందరూ మనల్ని పొగడాలి, అందరూ మనల్ని పూజించాలనుకుని వాడు, ఇంకా ఈశ్వరుడు ఏంటి వాడికి? అందరూ మనల్ని పొగడాలి, అందరూ మనల్ని స్తోత్రం చేయాలి, అందరూ మనల్ని ఊరేగించాలి, అందరూ మనల్ని మెచ్చుకోవాలి అని పిచ్చవాళ్ళ లక్షణాలు. వాడికి దేవుడు ఏంటి అంటే అందరూ మనల్ని పొగడాలి, అందరూ మనల్ని మెచ్చుకోవాలి అని అహంభావన లక్షణాలు. నీ అహంభావాన్ని తెలియకుండా నువ్వు అలంకరించుకుంటున్నావు అయ్యా, నీకు శరణాగతి ఎలా వస్తుంది? నీకు ఈశ్వరుడి కంటే నీ అహంభావాన్ని ఎక్కువగా చూసుకున్నప్పుడు నీకు నీకు శరణాగతి ఎలా కూరుతుంది? దైవభావం నీకు కుదరకుండా అహంభావన పోదు. దైవభావం నీలో స్థిరపడకుండా అహంభావన షేక్ అవ్వదు. మనం పూజించవలసింది మన అహంభావన కాదు, దైవాన్ని పూజించాలి. దైవాన్ని పూజిస్తే, దైవాన్ని శరణాగతి పొందితే మనకంటే ఉన్నతమైన శక్తి ఒకటి ఉందని దాన్ని గుర్తించి దాన్ని మనం ఆరాధిస్తుంటే ఈ మూలతలంపు అహంభావన మనకు తెలియకుండానే పత్తా లేకుండా పోతుంది. అది పోవటం, ఆ స్థలంలో ఈశ్వరుడు నిలబడటం, రెండు ఒకేసారి సైమల్టేనియస్గా, అది ఒకసారి ఇదోసారి కాదు, సైమల్టేనియస్గా జరిగిపోతాం. కానీ వీడి ఖాళీ చేయకుండా వాడు రాడు. ఈ గది నిండా సామాన్యం పెట్టుకుని వచ్చిన బంధువులు దయచేయండి, గదిలోకి దయచేయండి, గదిలోకి దయచేయండి, గదిలోకి ఎక్కడికి వెళ్తారు, దయచేయండి అంటానికి. మీ ఇంటికి ఎవరో భక్తులు వస్తారనుకోండి, ఇంటి నిండా సామాన్యం పెట్టుకున్నారు గదిలోని, వచ్చిన వాళ్ళని గదిలోకి దయచేయండి, గదిలోకి దయచేయండి అంటే ఎక్కడ కూర్చుంటారు? ఆ గుమ్మం దాకా వెళ్తారు, ఇంటి నిండా సామాన్యం బయటకు పోతా ఉంటాడు దేవుడు కూడా అంతే. వచ్చిన వాళ్ళు దయచేది గదిలోకి దయచేయండి, గదిలోకి ఎక్కడ దయచేస్తారు, గదిలో ఖాళీ ఉంటాయి కదా. అంటే పొమ్మని చెప్పకుండా చెప్పటం. లోకమంతా బరువు మోయగల ఈశ్వరుడిని ఒక్కడ బరువు మోయలేడా? లోకం బరువు ఈశ్వరుని బరువు మోయగలడు. బరువు నీ భారం అంతా ఈశ్వరుడి మీద వేసి నిర్మలంగా ఉండు, నిశ్చలంగా ఉండు. అంటే నీ ఉద్దేశం ఏంటి? నీ భారం ఈశ్వరుని ఎత్తి మీద వేస్తే ఆయన మోయలేడేమనే భయం ఉండొచ్చు నీకు. క్రియేషన్ అంతా కూడా క్రియేషన్ బరువు ఆయన మోయగలిగినప్పుడు నీ ఒక్కడ బరువు మోయలేడా? నీ ఖగోళం యొక్క బరువు అంతా మోసేటప్పుడు నీ ఒక్కడ బరువు ఆయన మొయిలేడా, ఆయన శక్తిహీనుడు అనుకుంటున్నావా, మొయిలేడా, కానీ ఆ విశ్వాసం నీకు ఉండాలి, ఆ ఫెయిత్ నీకు ఉండాలి. కుక్క కనిపించినప్పుడు రాయి కనపడదు, రాయి కనిపించినప్పుడు కుక్క కనపడదు. నీకు బ్రాహ్మణ దృష్టి కానీ, బ్రాహ్మణ దృష్టి వస్తే లోకం లేదు, లోకం కనిపిస్తే బ్రహ్మం లేదు, బ్రహ్మం కనిపిస్తుంటే లోకం లేదు. ఇక బ్రాహ్మణ స్థితి వచ్చే వరకు నామరూపాలు కనిపిస్తూ ఉంటాయి, నేను బాధిస్తూ ఉంటాయి. ఆ బ్రాహ్మణ స్థితి వచ్చినప్పుడు ఇంకా లోకమే లేదు వాడు, ఇంకా బాధించడానికి ఏముంటుంది వాడు. అంటే బ్రాహ్మణ స్థితి వచ్చే వరకు మనకు రూపదృష్టి నామదృష్టి ఉంటుంది. ఆ బ్రాహ్మణ స్థితి పొందాక మనకు రూపదృష్టి ఉండదు, నామదృష్టి ఉండదు. నేను బంధించింది రూపం నామే కదా. ఆ స్పిరిచువల్ హార్ట్ నుంచి నేనైనా తలంపు వస్తా ఉంది. ఆ స్పిరిచువల్ హార్ట్ లేకపోతే నేనైనా తలంపు లేదు, నేనైనా తలంపు లేకపోతే మనస్సు లేదు, మనస్సు లేకపోతే దేహం లేదు, దేహం లేకపోతే లోకం లేదు, లోకం లేకపోతే దేవుడు లేడు. మొత్తం సృష్టి యొక్క కథ అంతా హృదయంలో ముగియవలసిందే. అంటే మీరు ఎక్కడ తిరిగి వచ్చినా మన స్టోరీ అంతా హృదయంలో ముగియవలసిందే. మన స్టోరీ కాదు, యూనివర్సల్ స్టోరీ కూడా అంతే. అంటే మీలో ఉన్న అహంభావన అది గడ్డి పరక విలువ కూడా చేయదు. అందుకంటే మనలో ఉన్న అహంభావన కంటే మన ఇంట్లో ఉన్న పెంట మెరుగు. పెంటలో పొలంలో వేసుకుంటే 4 బస్తాలు ఎక్కువ పండుతుంది. మన ఇంట్లో ఉన్న పెంట విలువ కూడా చేయదు మన అహంభావన, ఈ వ్యక్తి భావన. నువ్వు అంటాడు శాస్త్రంలో అంటాడు, నువ్వు పెరసనగా ఉండి ఇంటి వైద్యులుగా ఉండవు. నువ్వు మనిషి మనిషిగా జీవించు. నేను అలా ఉన్నాను, ఎంత గొప్పవాడిని అంత గొప్పవాడిని, లేకపోతే పండితుడిని, అది ఇది నాకు అధికారం ఉంది అది ఉంది, అలా ఇండివిజువల్గా జీవించకపోయా. అందరూ పెర్సన్స్, నువ్వు కూడా పెర్సన్గా బతుకు. అప్పుడు అంటే లోకల్ ఒక యూనిఫార్మిటీ, ఒక ఒక ఐక్యత, ఐక్య భావన కలగచ్చు. నువ్వు ఉండు, నేను ఎక్కడైతే పారిపోమంటున్నా అది మిమ్మల్ని అలాగ ఉండొద్దు, ఇలాగ ఉండవద్దు. పారిపోతే జ్ఞానం రాదు. మనస్సు అనేది పంచాయతీ సమస్య కాదు, మన సొంత సమస్య. అది మనం పరిష్కారం చేసుకోవాల్సిందే. ఈ జీవంలో అయినా రాబోయేది అని కూడా ఆయన. నీ లోపలనటువంటి అజ్ఞానం, నీ లోపలనటువంటి మూర్ఖత్వం, నీ లోపలనటువంటి అహంభావం ఎందుకు పనికి లేదా నీ ముందు నీకు అర్థం అవ్వాలి. అది చాలా గొప్పగా నువ్వు అనుకుంటే అది ఎక్కడికి పోతుంది? అంటే నీకు నీ అహంభావంలో ఉన్న అల్పత్వం నీకు తెలియాలి, పరమేశ్వరుడు ఉన్న శక్తి నీకు తెలియాలి, పరమేశ్వరుడు ఉన్న జ్ఞానం తెలియాలి. అప్పుడు నెమ్మదిగా స్లోగా అస్టడీగా శనైకి శనైకి స్లోగా నెమ్మదిగా 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 అహంభావం అలగటం ప్రారంభమవుతుంది. దాని చేతకాంతనం మీరు తెలియాలి. ఈ అహంభావం యొక్క చేతకాంతనం మీకు అందులో నలపత్తు నేను తెలియాలి. ఈశ్వరుడు శక్తి, ఈశ్వరుడు జ్ఞానం మీకు తెలియాలి. ఆయన ఎంత శక్తివంతుడు, ఎంత వివేకవంతుడు తెలియాలి. అహంభావం యొక్క అల్పత్వం తెలియాలి. అప్పుడు కలిగి అనగదు. లోకం అందరూ దేవుణ్ణి పూజిస్తే బాగుందని అనుకుంటే పర్వాలేదు, మనల్ని పూజించాలనుకుంటారు వాళ్ళు. అంటే ఏంటి, దేవుని కూడా అహంభావం ముందేసింది. అందరూ బయట తిరిగేవాళ్ళు కానీ లోపలికి వెళ్ళారు కదా. బయట ఉంటే మనల్ని ఎలాగ తినేస్తారు వీళ్ళని. ఎక్కడికైతే మనం వెళ్ళవా అక్కడ మకాం కింద ఉన్నాడు. అక్కడ వెళ్ళి లేదు మనకు తెలిసింది. ఎవరో వెళ్తాడు కొన్ని. అది కృష్ణుడు చెప్పినట్టు బహుజన్మల్లో ఎంతో సాధన చేసినవాడు, పుణ్యకర్మలు చేసినవాడు, సత్కర్మ ఆచరణ, సహృదయం, సద్గ్రంథ పఠన, స్వాధ్యాయం, తపోయజ్ఞం, జ్ఞానయజ్ఞం, ద్రవ్యయజ్ఞం, ఎన్నో యజ్ఞాలు చేసినటువంటి అనేక, అంటే ఎన్నో జన్మ నుంచి పుణ్యం సాధించిన వాడు కదా లోచూపు కలిగేది. ఆ లోచూపు కలిగిన వాడు కదా హృదయంలో ప్రవేశించేది. ఆ హృదయంలో ప్రవేశించిన వాడు కదా ఈశ్వరుడు స్వరూపంగా వ్యక్తమయ్యేది. సత్కర్మ ఆచరణ, సద్గ్రంథ పఠనం, సత్పురుషుల సహవాసం, ఎన్నో జన్మలు చేస్తే కదా నీకు లోచూపు కలిగేది, మైండ్లో ఉన్న వాండరింగ్ తగ్గేది. కృష్ణుడు చెప్తాడు, ఇట్ ఇస్ ఎ లాంగ్ 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 వన్, ఇట్ ఇస్ ఎ లాంగ్ జర్నీ. ఒంటో నీ హృదయంలో ఉన్నాడు పరమేశ్వరుడు. ఎన్నో బలహీనతలు నువ్వు గెంటుకుంటూ వెళ్ళాలి. ఇట్ ఇస్ ఎ లాంగ్ 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 వన్. ఆయన నీకు తెలియబట్టాలని సిద్ధంగానే ఉన్నాడు. నీ అలవాట్లు ఆయన తెలియకుండా అడ్డొస్తున్నాయి. నీ అజ్ఞానం అడ్డొస్తుంది, నీ అహంభావం అడ్డొస్తుంది. ఇది అడ్డొస్తుందని నీకు తెలియక ఆయన తెలియబట్టలేదని నువ్వు అనుకుంటున్నావు. అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి. ఈ పుస్తకం నా స్వాధీనంలో ఎలా ఉందో, అలాగే నీ మనసు లోపల ఈశ్వరుడికి ఎప్పుడైతే స్వాధీనం అవుతుందో, అప్పుడు అప్పుడు ఏమవుతుంది, నువ్వు ముక్తి అడగక్కర్లేదు. ముక్తి ముక్తి వస్తుంది. ముక్తి నువ్వు అడగక్కర్లేదు అదే, అడిగితే ఇవ్వరది. అది వచ్చేది కానీ అడిగేది కాదు. ఏది ముక్తి అనేది, అది ధ్యానం కూడా అంటే వచ్చేది కానీ చేసేది కాదు. ధ్యానం వచ్చేది కానీ చేసేది కాదు. మోక్షం అడిగితే ఇవ్వరు, అడగత ఉంటే అడగకుండానే వస్తుంది. మనకు అర్హత ఉన్నప్పుడు వాడు ఇస్తారు, అంతేకాని మనం అడిగితే డిమాండ్ చేస్తే వచ్చేది కాదు. శరణగతి మార్గం వినటానికి చిసిగా ఉంది, కానీ ఆచరణలో కొంత కష్టం ఉంది. నన్ను నేను పోగొట్టుకోవాలి, శరణగతి మార్గంలో కూడా నన్ను నేను పోగొట్టుకోవాలి. చిన్నప్పటి నుంచి నన్ను అంటే నేనే ఇష్టం నాకు, నన్నంటే నేనంటే నాకు బాగా ఇష్టం కాబట్టి పోగొట్టుకు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు నన్ను నేను పోగొట్టుకోమంటున్నారు, వినటానికి బాగానే ఉంది, నన్ను నేను పోగొట్టుకోవడం అంత తేలిక, అంత తేలికగా మీరు చెప్పినంత తేలిక కానీ ప్రాక్టీస్లోకి వచ్చేటప్పటికి అని ప్రశ్నించేవాడు అడుగుతున్నాడు. పోనీ ఇష్టమయ్యా, భగవాన్ దగ్గర గుణండి, ఎవరిని బలవంతం చేయడు, అయం కాదు అలవాటు. నీకు ఇష్టమైతే ఉంటాం, లేకపోతే మెగిసి వెళ్ళిపోవడం. వెళ్ళిపోవాళ్ళు ఉండమండవు, ఉన్నవాళ్ళు వెళ్ళమండవు. వెళ్ళిపోవాళ్ళు వెళ్ళిపోతామంటే ఉండమనండవు, ఉన్నవాళ్ళని వెళ్ళమండవు. మీ మా మీ మార్గాన్ని అనుసరించినా ఏం చెప్పడం, బలవంతం ఏ మార్గాన్ని బలం ఇచ్చేది ఆయనకు మిషన్ లేదు. అందరూ మీ ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇది ఒక పార్టీ అనేది ఏం లేదు అని ఇంకోటి ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఇంతవరకు సృష్టిలో ఎవరికి మోక్షం రాలేదు. ఎవడంతరాడు ప్రయత్నం చేసుకుంటే మోక్షం వచ్చింది, కానీ ఏ ఒక ఆర్గనైజేషన్లో మనకు చేరినంత మాత్రం చేత మనకు మోక్షం రాదు. ఏదో ఒక రూపాయి ఇచ్చి సభ్యత్వం చేరిపోతే మనకు మోక్షం రాదు. అది మీరు చెప్పింది వినటానికి బాగానే ఉంది, చాలా లవ్లీగా ఉంది, స్వీట్గా ఉంది, కానీ ప్రాక్టీస్ చేయడం అంటే శరణాగతి మార్గం కష్టం అనిపిస్తుంది. ఒకవేళ గతి శరణాగతి అయినా, ఒకవేళ ప్రతి జీవుడికి గతి శరణాగతి అనుకోండి, వినటానికి బాగానే ఉంది కానీ ప్రాక్టీస్ దానికి వచ్చేందుకు ఇబ్బంది లేదు, దీని ఇబ్బంది. భగవాన్ ఏమంటున్నారంటే వాళ్ళు ఫాలో అవుతున్నారు, ఎవరిని ప్రశ్నించి వాళ్ళు ఫాలో అవుతున్నారు. మీ శరణాగతి మార్గం ఫాలో అవ్వడం నేను చెప్పడం లేదు, లేకపోతే విచారణ మార్గం ఫాలో అవ్వడం చెప్పడం లేదు. ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి, సెల్ఫ్లెస్ వర్క్ చేయొచ్చు. మనం ఏమనుకుంటాం అంటే సెల్ఫిష్ వర్క్ చేస్తూ ఉంటాం, సెల్ఫ్లెస్ వర్క్ అనుకుంటాం. ఇది కూడా అహంభావం అలా చేస్తున్నట్టు. మనం చేసేది సెల్ఫిష్ వర్క్, కానీ అహంభావన ఏం చెబుతుంది, సెల్ఫ్లెస్ వర్క్ అని చెబుతుంది అహంభావన. కానీ ఈశ్వరుని మోసం చేయలేవు కదా, సెల్ఫ్లెస్ వర్క్ ఎందుకంటే సెల్ఫ్ను మర్చిపోవడానికి. సెల్ఫిష్ వర్క్లో సెల్ఫ్ పెరుగుతుంది, సెల్ఫ్లెస్ వర్క్ సెల్ఫ్ రిడ్యూస్ అవుతుంది. అందుకు అందుకే నువ్వు ఏదో సెల్ఫ్లెస్ వర్క్ చేయడం ఈ లోకం ఏదో ఉద్ధరించబడిపోతున్నావు కాదు, నువ్వు పవిత్రుడు అవుతావు, నువ్వు ఉద్ధరించబడతావు. మన శరీరం పోయిన తర్వాత కూడా లోకం ఎక్కడే ఉంటుంది, కోరిక ఎక్కడికి పారిపోదావు. నీకు అనేక మార్గాలు ఉన్నాయి తరించడానికి, ఒక్క శ్లోకం చాలు నువ్వు తరించడానికి. నీకు ఇష్టం వచ్చిన మార్గంలో నువ్వు ప్రయాణం చేసి తరించు, నువ్వు బాగుపడటానికి ప్రయత్నం చేయి. నీకు ఏ మార్గం అయితే సేఫ్గా ఉందో, ఏ మార్గం అయితే నీకు ఈజీగా ఉందో, ఆ మార్గంలోనే ప్రయాణం చెయ్యి. కానీ నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చెయ్యి, కానీ వృద్ధంలో లయం అవ్వాల్సిందే. అక్కడ లయం వచ్చే కానీ నీ మనసు నశించదు, ఇక్కడ రాజీ లేదు. మళ్ళీ ఇక్కడ నో కాంప్రమైజ్ అటాక్, ఇక్కడ రాజీ పడే అవకాశం లేదు. ఏం చేయండి, హృదయంలోనే అది లయం అవ్వాలి. అరుణాచలంలోనే కాశీలోనే లయం అవ్వదు, అది హృదయంలోనే. హృదయం మనస్సు యొక్క లయ స్థానం హృదయమే, మనసు అణిగే స్థానం హృదయమే, మనసు మోక్షం పొంది జీవుడు మోక్షం పొందే స్థానం హృదయమే. అదే ఫిజికల్ హార్ట్ కాదు, స్పిరిచువల్ హార్ట్. కానీ ఇప్పటికైనా నువ్వు అక్కడ లయం అవ్వలసిందని మరి ఈ జన్మలో కాపాలని రావాలి జన్మలోనే. కానీ మార్గం నీ ఇష్టం, మార్గం నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చిన మార్గంలో ప్రయాణించి, నీ ఇష్టం వచ్చిన గురువుని ఎన్నుకో. కానీ అక్కడ పొందవలసిన పదార్థం అక్కడ ఉంది. నువ్వు బుద్ధిమంతుడవా, నీలో ఉన్న దోషం అక్కడ చెప్పవు. ఏతలో ఉన్న దోషం గురించి చెప్తా ఉంటావు, నువ్వు బుద్ధిమంతుడవా, నీలో ఉన్న దోషం గురించి ఎందుకు చెప్పవు? నువ్వు వ్యాసుడు అడుగుతాడు భాగవతంలో, నీలో ఉన్న దోషం గురించి ఒకటి చెప్పవు. నువ్వు ఇతరులో ఉన్న దోషం గురించి చెప్తే నువ్వు బుద్ధిమంతుడవా, నీకు జ్ఞానం వస్తుందా, మోక్షం వస్తుందా? నువ్వు బుద్ధిమంతుడవా? అసలు మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడం ఎలాగే నీకుటే, ఇప్పుడు ఇతరులో ఉన్న బలహీనతలు కూడా నీకెందుకు? అది మన ఆలోచనలో చాలా తేడా ఉంది. నీ ఇంట్లో వాళ్ళకి 10 రూపాయలు ఇస్తే సాక్రిఫైస్ అనుకోడు, బయట వాళ్ళకి వాళ్ళకి అదే 10 రూపాయలు కాకి ఇస్తే సాక్రిఫైస్ అని. అంటే స్వపార భేదం వచ్చేసింది కదా, నీకు జ్ఞానమా? ఇది ఇక్కడ భగవాన్ అడిగి, నీకు జ్ఞానమా? ఎవరైనా మీ సహకారం తీసుకుంటాడు, ఉద్ధరం పడిపోతారనుకో, మీరు పవిత్రులు అవ్వడానికి వాళ్ళు సహకరిస్తున్నారు. మీకు మీరు పవిత్రులు అవ్వడానికి వాళ్ళు మీరు సహకరిస్తున్నారు. అది మీరు మర్చిపోయి వాళ్ళు ఏదో ఉద్ధరిస్తున్నామనే భావన మీకు రావచ్చు, అది ఏకమంతమైన పని కాదు. కోరిక అడుగుతుంది కానీ ప్రేమ అడగదు. డిజైర్కి అడిగే అలవాటు ఉంటుంది, కానీ లవ్కి అడిగే అలవాటు ఉండదు. డిజైర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, లవ్ రిటర్న్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయదు. ఉచిత ఇది వస్తుంది, రాను ఇది రాదు. ఒకవేళ మీ దేహ ప్రారంభం ఏదైనా అన్నప్పుడు ఎవరైనా ఆపి చేసినా వచ్చింది మీకు ఆనందం. ఆపి చేద్దామంటే అనుకున్న వాళ్ళు ఎదురుతాను. అది వత్తిహారి మాట ఇంచెట్లో రిపీటెడ్గా జ్ఞాపకం వస్తుంది. ఎంతటి వారైనా, అంతటి వారైనా, ఎంతటి వారైనా సామాజిక పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ, ఉన్నప్పటికీ నీకు అమృత స్థానం, అమృతానుభవం పొందినప్పుడు ఎక్కడైతే అమృతం వస్తుందో, ఎక్కడైతే మరణం లేని వస్తుందో, దానికి చేరు నువ్వు చేరుకోలేనప్పుడు ఏమిటి నువ్వు సాధించింది? డాక్టర్ కృష్ణారెడ్డి గారు చిన్నప్పుడు చదువుకుని ఇల్లు అయితే చూశాను వీడు. అందులో గోడ మీద ఒక వాక్యం రాసింది, మీ జీవితంలో ఒక మాధుర్యం ఉంది, మీ హృదయంలో ఒక తీయగనం ఉంది, ఆ తీయగనని ఎంతో కొంత అనుభవించాలనుక, తీయగని ఎంతో కొంత ఎంజాయ్ చేయాలనుకో, జరిగిపోయిన సంఘటన మీ జీవితంలో జరిగిపోయిన సంఘటనని పూర్తిగా నువ్వు మర్చిపోవాలి. వన్ మస్ట్ హ్యావ్ కెపాసిటీ టు ఫర్గెట్ ది పాస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే నీ జీవితంలో ఏ సంఘటన జరిగిన పూర్వం ఏ సంఘటన జరిగినా అది మర్చిపోవాలి ముందు. ఆ మర్చిపోయి కెపాసిటీ నీకు ఉండాలి అప్పుడు కదా నీ జీవితం హృదయంలో మాధుర్యం నీ చేతికి అందేది. నీ జీవితంలో స్వీట్నెస్ ఉంది, వర్తమాన కాలంలో కూడా స్వీట్నెస్ అందుకోవచ్చు, కానీ వన్ మస్ట్ హ్యావ్ కెపాసిటీ టు ఫర్గెట్ ది పాస్ట్. అంటే నువ్వు అహాన్ని అంటే వ్యక్తి భావాన్ని ఆ ఇండివిజువల్ని ఆ ఇండివిజువల్ నువ్వు అంతం చేసుకోవాలి. ఇండివిజువల్ని నువ్వు అంతం దాని అంతం చేసుకోవనుకు ఆ భేద బుద్ధి నీకు పోదనకు, ఆ వేరు బుద్ధి నీకు పోదనకు జ్ఞానం వచ్చే అవకాశం కూడా నీకు లేదు. ఇది ఖాళీ అవుతున్నా కానీ అది రాదు, అది వస్తే కానీ వీరు పోరు, వీరు పోతే కానీ వాడు రాడు. నువ్వు చింత పెట్టుకోవద్దు, చింత పెట్టుకోవద్దు, బెంగ పెట్టుకోవద్దు. ఆ చింతని బయటకు దింపేసి గంగని బయటకు తీసేసి లోపల ఎనర్జీ నీకు ఉంది, లోపల ఎనర్జీ నీకు చింతతోటి నీకు పని లేదు, బెంగతోటి నీకు పని లేదు. చింతాకంత చింత కూడా నీకు వద్దు, చింతాకంత చింత కూడా వద్దు నీకు, బెంగతోటి కూడా పని లేదు. లోపల నీకు మహా విరుతుడు లోపల అక్కడ ఉంది, ఈ చీకటిని పోగొట్టేది విరుతుడు నీకు లోపల. నీ హృదయంలో విరుతు ఆనంద స్థానం ఉంది, శాంతి స్థానం ఉంది, విరుతులు ఉంది, మహా విరుతులు ఉంది లోపల అక్కడ. అందులో ఎంతైతే ఏం లేదు. నువ్వు నీకు ఆలోచన ముఖ్యం, ఆలోచన కూడా అమృతంతో సమానం. నువ్వు ప్రాపర్గా తిని చేయగలిగితే, లైక్స్ డిజ్లైక్స్ లేకుండా నువ్వు తిని చేయగలిగితే నీ చింత దానంతటే బయటకు పోతుంది. నీకు తెలకాయ ఉండగా, నీకు ఆలోచన అమృతం ఉండగా, నీకు ఆలోచన శక్తి ఉండగా నీకు చింతతోటి పని చేయాలా? పరమేశ్వరుడు పదాలను ఆశ్రయించడం వల్ల ఒకవేళ చింతాకంత చింత ఉన్న అది కూడా పోతుంది ప్రవాహంలో, ఏది ఆ ప్రేమ ప్రవాహంలో కొట్టుకుపోతుంది. అంటే ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, మహాప్రవాహంలో గోదావరి నదికి ఫ్లడ్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద కత్తులు పెద్ద పెద్ద పశువులే కొట్టుకుపోతాయి, ఈ చింతాకులు కొట్టుకుపోకుండా ఆగుతాయి. ఆంబూతులే కొట్టుకుపోతాయంటే ప్రవాహంలో చింతాకులు కొట్టుకుపోవా? ఆ ప్రేమ ప్రవాహంలో, భక్తి ప్రవాహంలో, ఆ డెడికేషన్లో, ఈశ్వర పట్ల నివేదన భావంలో, ఆ భక్తి భక్తి ప్రవాహంలో, ప్రేమ ప్రవాహంలో, శాంతి ప్రవాహంలో, ఆ జ్ఞాన ప్రవాహంలో ఈ చింతాకులు మిగులుతాయా నీకని? అతిది ప్రేమ ప్రవాహం. ఈశ్వర పదాలను విడిచిపెట్టద్దు. భగవాన్ చెప్పేది ఏంటంటే, దేవుణ్ణి అలంకరించవయ్యా, దేవుణ్ణి అలంకరిస్తే నీ అహంభావం దాని అంతా అదే పోతుంది. నువ్వు దేవుణ్ణి అలంకరించడం మానేసి నీ అహంభావం అలంకరించుకుంటున్నావు, అది ఎక్కడ పోతుంది? దేవుడు ఎక్కడ తెలుస్తాడని? నువ్వు భగవంతుని అలంకరించు, భగవంతుని అలంకరిస్తే అహంభావం దాని అంతా అదే పోతుంది. భగవంతుని అలంకరిస్తున్నావని చెప్పి నీకు తెలియకుండా నీ అహంభావాన్ని అలంకరించుకుంటున్నావు. నా అహంభావాన్ని అలంకరించుకుంటే అది ఎక్కడ పోతుంది? అలంకరించవలసింది ఈశ్వరుణ్ణి. ఈశ్వరుని అలంకరిస్తే ఆయన తాలూకు అనుగ్రహం నీకు వస్తున్న అనుగ్రహ ప్రవాహంలో ఈ దేహ భావన, దేహ ధ్యాస, ఆ దేహానికి సంబంధించిన అధ్యాస నీకు ఉండనే ఉండదు, అది ప్రవాహంలో కొట్టుకుపోతుంది. అంటే నిన్నేం బలవంతం చేయలేదా? ఎవరికి ఏది తీరు కనిపిస్తుందో, ఏది నచ్చుతుందో, నీకు నీ కళ్ళకు ఏదైతే ఉత్కృష్టంగా కనిపిస్తుందో, ఉదాత్తంగా కనిపిస్తుందో, చాలా మంచి మార్గాన్ని నీకు ఏదైనా అనిపిస్తుందో, ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేయండి. కానీ ప్రయాణం ప్రారంభించు. నేను రోజు కాశీ వెళ్ళాలి, కాశీ వెళ్ళాలి, కాశీ వెళ్ళాలని ఇంట్లో కూడా గడప దాటకుండా కాశీ ఎక్కడికి వెళ్తావు నువ్వు? నీకు నచ్చిన మార్గంలో నువ్వు ప్రయాణం ప్రారంభించు. ఒక మార్గం నీకు చాలా ఉత్తమంగా అనిపిస్తుంది, ఒక మార్గం నీకు చాలా ఉత్తమంగా అనిపిస్తుంది అయ్యా, ఇవన్నీ ద్వైతం మాటలు చెప్పుకుంటున్నావు. ఇవన్నీ మనం చెప్పుకున్న మాట ఏంటి? ఎంత అద్వైత అనుభవంలో చెప్పేది ఎవరు, అసలు వినేది ఎవరు? ఆ అమృత అనుభవం వచ్చినప్పుడు ఇంక చెప్పటానికి ఎవరు ఉన్నారు, వినటానికి ఎవరు ఉన్నారు? భగవాన్ చెప్పారు, నేను కనుక అజ్ఞానంలో ఉంటే ఇతరులకు చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు. నేను కనుక అజ్ఞానంలో ఉంటే ఇతరులకు చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు. ఒకవేళ నాకు జ్ఞానం వస్తే, నాకు జ్ఞానం వస్తే నేను చెప్పడానికి నాకు ఇతరులు లేరు. అది అద్వైతం. ఆనందమే ఆనందము, శాంతే శాంతి, సుఖమే సుఖము. ఆ ప్రవాహంలో ఊరిసిలాడుతూ ఉంటాడు. ఇంకా వినేవారు ఎవరు, చెప్పేవారు ఎవరు, సంకల్పించేవారు ఎవరు, చచ్చిపోయేవారు ఎవరు, పుట్టేవారు ఎవరు? అలా అన్వేషకుడే లేడు, ఇంకా ఆ శిశువు అన్వేషకుడే లేడు అసలు. ఇది మన ద్వైత స్థితిలో ఉన్నాం కాబట్టి ఈ మాటలు చెప్పుకుంటున్నాం, కానీ ద్వైతం అద్వైతానికి దారి తీస్తుంది. నీకేమి శ్రేష్టమైందో, అన్ని మార్గాలే మంచివే, అన్ని మార్గాలే మంచియే, ఇందులో ఒక మార్గం మంచిది ఇంకోటి చెడ్డదన కదా, అన్ని మార్గాలు కూడా మంచియే, నీకే మార్గం మంచిదైతే అది వెళ్ళు, అది అందులో ప్రయాణం చేయి. కానీ ఏది ఏ తలం పైతే, ఏ తలం పైతే ఏ భావన అయితే దేహంతో తాదాత్యం పొందుతాందో ఆ భావనను తీసుకెళ్ళి ఎక్కడ లయం చేయాలో అది మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ ఇట్, అది మర్చిపోవద్దు. అక్కడ అక్కడికి వెళితేనే కానీ అది అనగదు, అక్కడికి వెళ్ళకుండా అది పెట్టి నటించినా అక్కడికి వెళితేనే కానీ అది లయం కాదు. మనస్సు హృదయస్థానంలో నశిస్తుంది, కానీ మిగతా స్థానాలు అది నశించదు. కృష్ణుడు అంటాడు, నీ మనస్సును శత్రువుగా చేసుకోవద్దు, నీ మనస్సును మిత్రుడిగా చేసుకో. నీ మనస్సును మిత్రుడిగా చేసుకుంటే, నీ మనస్సును స్వాధీనం చేసుకుంటే నీ మనస్సు మనస్సును అణగిపో. వండర్ఫుల్ టీచర్, వండర్ఫుల్. నీ మనస్సును శత్రువుగా చేసుకోవద్దు, నీ మనస్సును మిత్రుడిగా చేసుకో. ఎక్కడో అణగిపోతుంది అనుకుంటాను, నువ్వు తిరుపతి అరుణాచలం కాశీ రామేశ్వరం వెళ్ళక్కర్లేదు, నీ మనస్సు నీ మనస్సును అణగిపోతుంది, అది పరాకాష్ఠ. ఎందరో మహానుభావులు, ఇది పంచరత్నాల్లో వస్తుంది త్యాగరాజు. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనములు, ఎందరో మహానుభావులు పంచరత్నాలు లాస్ట్ సాంగ్. ఎందరో మహానుభావులు, ఎందరెందరో మహానుభావులు. ఈ మధ్య ఒక వెస్ట్రన్ థింకర్ అన్నాడు, ఇండియన్ మెటాఫిజిక్స్ అంతా ఈ సాంగ్లో ఉందని. ఆ సాంగ్ అంతా నాకు రాదనుకోండి. ఎందరో మహానుభావులు, ఎందరో ఈ త్యాగరాజు పదివరది రామదర్శనం అయ్యే వరకు చాలా వేదన పడ్డాడు. ఆ ద్వైతంలో దేవుడు మనకంటే వేరుగా ఉన్నాడు అనుకున్నప్పుడు ఎంతో కొంత వేదన వస్తుంది. నువ్వు హృదయంలో అనిపించినప్పుడు నీకు వేదన ఉంది, కానీ దేవుడు నాకంటే వేరుగా ఉన్నప్పుడు ఎంతో కొంత వేదన ఉంటుంది. సిద్ధి పొందిన తర్వాత బాండేజ్ ఉండదు, కానీ సాధనలో బాండేజ్ ఉంటుంది. సాధనలో బాండేజ్ ఎందుకుంటుందంటే సాధన చేసేది అహంభావన, అహంభావనే బంధం, అహంభావనే మాయ. అహంభావన విడిచిపెట్టి మాయ లేదు, అహంభావన విడిచిపెట్టి అజ్ఞానం లేదు, అహంభావన విడిచిపెట్టి ఏది లేదు. మాయ అంటే ఎక్కడో ఉందనుకోకు, మాయ అనేది అహంభావన రూపంలోనే ఉంది. ఆ ఈశ్వరుడు, ఈశ్వరుడు కరుణ లేకుండా, గురువు యొక్క కరుణ లేకుండా, ఈశ్వరానుగ్రహం లేకుండా ఆ పెద్ద దొంగని నీ చేతుడు బయటికి తీయలేదు. దుఃఖ కారణాన్ని వెతికి దుఃఖ కారణాన్ని పోగొట్టుకున్నా దుఃఖం పోతుంది, లేదా శరణాగతి మార్గంలో కూడా మీకు దుఃఖం నశిస్తుంది. ఏ మార్గమైన దుఃఖం అంటే మానవుని దుఃఖం లేని స్థితికి తీసుకెళ్ళడానికి ఇక్కడ ఈ టాక్ యొక్క ప్రయోజనం. శరీరం మరణించిన తర్వాత నేను ఎక్కడికి తీసుకెళ్ళాలని కాదు ఈ టాక్ యొక్క ప్రయోజనం. ఇప్పుడే ఇక్కడే నేను మీకున్న అశాంతి నుంచి నేను విడుదల చేయటానికి. ఎప్పుడో కాదు, ఎక్కడే కాదు, ఇప్పుడే ఇక్కడే నీకు వస్తువు అనుభవంలోకి వస్తుంది. నీకు ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు, నీకు ప్రాపర్ అండర్స్టాండింగ్ లేనప్పుడు ఆ సూక్ష్మాతి సూక్ష్మ వస్తువు అర్థించండి. అసలు మంచివాళ్ళు కూడా చెడ్డవాళ్ళు కింద కనిపిస్తారు. మనం ఏదైనా సబ్జెక్ట్ చదువుతున్నాం అనుకోండి, మనకు ఆ ప్రాపర్ అండర్స్టాండింగ్ లేదనుకోండి, ఆ సబ్జెక్ట్ మీద మనకు ప్రేమ లేదనుకోండి, ఆ సబ్జెక్ట్ మీద భక్తి లేదనుకోండి, ఆ సబ్జెక్ట్ మీద శ్రద్ధ లేదనుకోండి, ఆ సబ్జెక్ట్ దాని తాను ఉండదని మనకు ఓపెన్ చేయదు. ఎక్కడైతే శ్రద్ధ ఉందో అక్కడి నుంచి భక్తి వస్తుంది, శ్రద్ధ లేని చోట భక్తి రాదు. శ్రద్ధలోంచి భక్తి వస్తుంది, శ్రద్ధలోంచి ప్రేమ వస్తుంది, శ్రద్ధలోంచి జ్ఞానం వస్తుంది, శ్రద్ధ లేని చోట ఏది ఉండదు. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ అరుణాచల, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. వాళ్ళు చెప్పిన మాట ఇంకోటి జ్ఞాపకం పెట్టుకోండి, మీ మనసు మారిపోయినట్టు కనిపిస్తుంది కానీ మారదు. మారిపోయింది మారిపోయింది మారిపోయినట్టు జ్ఞానానికి జ్ఞాన దూరంలో ఉన్నాం అని అనిపిస్తుంది కానీ అది మారదు. ఆ మార్పు రావడానికి ఎన్ని జన్మలు పడుతుందో ఇది భగవంతుడు చెప్పాడు అనుకోండి. గీతలో భగవాన్ అలా చెప్పాడు ఎన్ని జన్మలు పడుతున్నాయి కానీ గురువు అనుగ్రహానికి అసాధ్యం ఉందన్నాడు. మీ ప్రయత్నానికి అసాధ్యం ఉండొచ్చు కానీ గురువు అనుగ్రహానికి ఈశ్వర అనుగ్రహానికి అసాధ్యం లేదు. నీ మనస్సు మారిపోయినట్టు నీకు చెబుతుంది, అది నిజమా నువ్వు అనుకుంటావు, నీది పొరపాటు కాదు, అది మారిపోయినట్టు నీకు చెబుతుంది. మారిపోయినా మారిపోయినా అని చెబితే నువ్వు కూడా అనేది చూడు తిరుగుతావు. మారిపోయినట్టు నటిస్తుంది, అది నిజంగా మారదు. ఆ మార్పు తీసుకురావడానికి కల్టివేట్ చేయి, ప్రాక్టీస్ చేయి. అంటే ఈ ప్రయాణంలో ఎంత జాగ్రత్తగా ఉండాలంటే మనం మనం ఏదైనా ఇప్పుడు నా నోటంపై ఏదైనా ఒక మాట అహంభావంతో వచ్చిందనుకోండి, నాకు పునర్జన్మకు అది నా పునర్జన్మకు కారణమైపోయి కూర్చుంటుంది, నాకు కళ్ళకు కనపడదు. ఎక్కడో దాకా అక్కర్లేదు, ఎక్కడో దాకా అక్కర్. ఇప్పుడు నేను ఏదో మాట్లాడుతున్నాను కదా 2 గంటలు ఇక్కడ మాట్లాడాను, ఈ 2 గంటలు మాట్లాడే ఈ పాత్రలో ఏదైనా అహంభావంతో ఒక మాట వచ్చిందనుకోండి, ఈ మాట నా తలకాయని చుట్టేస్తుంది, మన పునర్జన్మకు అది కారణం అయిపోతుంది. ఎక్కడో దూరం వెళ్ళిపోకండి మీరు, అంటే బహు జాగ్రత్తగా ఉండాలి. అక్కడ అహంభావంతో ఎవరికైనా నేను సహాయం చేశాను అనుకోండి, నాకు పుణ్యం వస్తుంది కానీ జ్ఞానం రాదు. జ్ఞానం వేరు పుణ్యం వేరు.